ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं మొదటి స్కందం 12వ అధ్యాయం శ్లోకం సంఖ్య 8 మరియు 9 అంగుష్టమాత్రమమలం స్ఫురత్పురటమౌలినౌలినం అపీవ్యదర్శనం శ్యామం తడిద్వాస సమచ్యుతం. తాత్పర్యం, భగవానుడు కేవలము అంగుష్టమాత్ర పరిమాణంలో ఉన్నను, దివ్యుడై కనపట్టెను. అతడు మిగుల సుందరమును, శ్యామల వర్ణమును, అచ్యుతమును అగు దేహమును కలిగి ఉన్నట్లుగాను మెరుపు వంటి పీత వస్త్రమును మరియు తేజోమయమైన సువర్ణ కిరీటమును దాల్చినట్లుగాను బాలుడు కాంచెను. 9 శ్రీమద్దీర్ఘ చతుర్బాహుం తప్త కాంచన కుండలం శతజాక్షం గదాపాణిమాత్మనః సర్వతోదిశం పరిభ్రమంతముల్కాభాం భ్రామయంతం గదాంహుః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యం, భగవానుడు చతుర్బాహువులను, తప్తకాంచన కర్ణకుండలములను, రక్తారుణ క్రోధ నయనములను కలిగి ఉండెను. అతడు అటునిటు చరించుచుండగా అతని గద ఉల్కవలే అతని చుట్టూ నిరంతరము పరిభ్రమించెను. భాష్యం, ఆదిదేవుడైన గోవిందుడు తన ప్రధాన విస్తృతాంశము ద్వారా బ్రహ్మాండమునందు ప్రవేశించి పరమాత్మ రూపున ప్రతి జీవి హృదయమందే గాక భౌతికాంశములందలి ప్రతి అణువునందును ప్రవేశించునని బ్రహ్మ సంహిత అని తెలుపబడింది. ఈ విధముగా దేవదేవుడు తన అచింత్య శక్తి ద్వారా సర్వవ్యాపి అయి ఉన్నాడు. కనుకనే అతడు తన భక్తుడైన పరీక్షిత్తును రక్షించుటకు ఉత్తర గర్భమున ప్రవేశించెను. తన భక్తులు ఎన్నడూ నశింపరని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఆశ్వాస మొసగి ఉన్నాడు. భగవాను నుంచి రక్షింపబడి ఉండేది కారణమున భగవద్భక్తులను ఎవ్వరూ వధింపలేరు. అదే విధముగా భగవానుడు సంహరింపగోరిన వాణిని ఎవరును రక్షింపలేరు. ఈ రీతి శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు కనుకనే కోరినట్లుగా రక్షణము మరియు సంహారము కావించుచుండెను. భక్తుడైన పరీక్షిణ్ మహారాజునకు అతని ఇబ్బంది పరిస్థితి యందును ఆ దేవదేవుడు తగిన రూపులో దర్శనీయుడయ్యెను. వేలాది విశ్వముల కన్నను అతి పెద్దగా రూపము దాల్చగల శ్రీకృష్ణ భగవానుడు అణువు కన్నను అతి సూక్ష్మముగా మారగలడు. కరుణాంతరంగుడైన అతడు పరిమితుడైన జీవుని దృష్టికి తగినట్లుగా మారుచుండును. అనంతుడైన అతడు ఏ విధమైన గణనకును సరిపోవునట్టివాడు కాడు. మనము ఆలోచింపగలిగిన దానికన్నను అత్యంత ఘనముగా రూపొందగల నాతడు మనము ఊహింపగలిగిన దానికన్నను సూక్ష్మముగా మారగలడు. కానీ అటువంటి అన్ని పరిస్థితులు యందును అతడు సర్వశక్తిమంతుడైన పరమపురుషుడే. ఉత్తర గర్భమున అంగుష్ట మాత్ర విష్ణువునకు మరియు వైకుంఠధామమున గల పూర్ణ నారాయణకు ఏమాత్రము భేదము లేదు. శక్తి లేనట్టి పలువురు భక్తుల నుండి సేవను స్వీకరించు ఉద్దేశముతోనే అతడు అర్చా విగ్రహ రూపమును స్వీకరించును. అర్చా విగ్రహము యొక్క కరుణచే భౌతిక జగమునందు గల భక్తులు ఇంద్రియాగోచరుడైన భగవానుని సులభముగా చేరగలరు. కనుకనే భౌతిక భావనము కలిగిన భక్తులు అర్చా విగ్రహమును సంపూర్ణమైన ఆధ్యాత్మిక రూపముగా స్వీకరింపవలెను. దానిని ఎన్నడూ భౌతికమని భావింపరాదు. బద్ధజీవుని విషయమున ఆత్మ అనాత్మలకు అపార భేదమునను భగవానుని విషయమును మాత్రము అవి రెండును అభేదములు. శ్రీకృష్ణ భగవానుని విషయమున సమస్తము ఆధ్యాత్మికమే అయినట్లు భగవానునితో సన్నిహిత సహచర్యమున శుద్ధభక్తుని విషయమునందును ఆధ్యాత్మిక స్థితికి అన్యమైనది వేరొకటి ఉండదు. శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే. సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి విశేష శుద్ధవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ సూత గోస్వామి వివరిస్తున్నాడు ఏ విధంగా కృష్ణుడు ఈ రెండు శ్లోకాల్లో ఏ విధంగా కృష్ణుడు పరీక్షిత్ మహారాజుకి ఏ రూపంలో కనపడ్డాడు, ఎలా కాపాడుతున్నాడు ఆయన, అంటే కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు, అంటే దివ్యమైన అంటే తన యొక్క ఆయుధాలతోటి తన యొక్క కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉందనేది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. అంగుష్ట మాత్రం అమలం, అంగుష్ట మాత్రం అమలం అంటే కృష్ణుడు పరీక్షిత్ మహారాజుకి ఎలా కనిపించాడంటే అంగుష్ట మాత్రం అంటే ఇది బొటన వేలు అంత రూపంలో కనిపించాడు అక్కడ లోపల గర్భంలో. మాత్రం అంటే మాత్రమే, అమలం అంటే దివ్యమైన దివ్యుడై కనపడ్డాను. ఇంకా శ్యామల వర్ణం, అచ్యుతమును, మెరుపు వంటి, ఇంకా అతని యొక్క దుస్తులు ఎలా ఉన్నాయి, మెరుపు వంటి పీత వస్త్రం అంటే పసుపు రంగులు పీత వస్త్రాలు. ముఖ్యంగా కృష్ణుడి యొక్క ధోతి పసుపు రంగులు ఉంటుంది. సువర్ణ కిరీటం కూడా కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ కనిపించే రూపం ద్విభుజ కృష్ణుడి రూపం కాదు, ఇక్కడ నేరుగా కనపడుతుంది. ఇక్కడ భగవానుడు చతుర్బాహువులను తప్తకాంచిన కర్ణకుండలములను అంటే బంగారు రంగులో ఉన్న కర్ణకుండలాలు చతుర్భుజాలతోటి రక్తారుణ క్రోధ నయనాలు అంటే రక్తంతో అంటే ఎర్రని నయనాలతోటి కనపడుతున్నాడు కృష్ణుడు అక్కడ. ఇంకా అతడు అటు ఇటు చెరిస్తూ ఉంటే అతని గద ఉలక వలె తిరుగుతూ ఉందన్నమాట, నిరంతరం పరిభ్రమించాను అది. ఇక్కడ మనం చూడొచ్చు ఏమిటి, భగవంతుడు ప్రతి అణువులో కూడా ఉన్నాడు, అదేవిధంగా ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా ఉన్నాడు. బ్రహ్మ సంహితలు చెప్తున్నాడు బ్రహ్మ దర్శించి అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే భగవంతుడి యొక్క భక్తవత్సలత అంటే భక్తుడిని కాపాడడం కోసం, అంటే ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశించడానికి కూడాను ఏమీ ఆలోచించట్లేదన్నమాట భగవంతుడు. దాన్ని మనం గమనించవచ్చు అంటే భగవంతుడి యొక్క కృపని మనం చూడవచ్చు, భగవంతుడి యొక్క దయని. ఇంకా కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏమిటి, నమే భక్త ప్రణశ్యతి, అర్జునుడికి చెప్తాడు ప్రతిజానో ప్రియోసిని అంటే అర్జున నువ్వు చెప్పు నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు అని అర్జునుడి ద్వారా చెప్పిస్తాడన్నమాట కృష్ణుడు. ఎందువలనంటే కృష్ణుడు స్వయంగా చెప్తే దాన్ని తన మాటను తను పక్కన పెట్టేయచ్చు కావాలంటే, కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా తన యొక్క భక్తుడి మాటను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కాబట్టి అర్జునుడి ద్వారా చెప్పిస్తున్నాడు అన్నమాట. అందువలన భక్తుడు ఎవరైతే అనన్యమైన భక్తులు ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది భగవంతుడి యొక్క ఒకనొక దివ్యమైన గుణం ఏమిటి, భక్తవత్సలత. భక్తుల పట్ల ఎప్పుడూ దయను చూపిస్తూ వాళ్ళని ఎప్పుడూ కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. కానీ అదే అంత సర్వశక్తివంతుడైన భగవంతుడు ఒకే సమయంలో అంటే మనకి మన ఊహకి అందనంత రూపంలో ఉన్నప్పటికీ మనకి శక్తి లేదు కాబట్టి, ఇందువలన మనం అణువులం, చాలా చిన్నవాళ్ళం, ఆత్మలం కనుక మనకి భగవంతుడు దర్శనం ఇవ్వడం కోసం అర్చ విగ్రహం రూపాన్ని తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజు కూడా దర్శనమిస్తున్నాడు. ఏ విధంగా అంగుష్ట మాత్రం అంటే ఒక బొటన వేలంత రూపాన్ని తీసుకొని పరీక్షిత్ మహారాజు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృపేనన్నమాట. ఏమిటి, అర్చ విగ్రహ రూపంలో మన యొక్క సేవని స్వీకరించడం. నిజానికి భగవంతుడికి మన సేవ ఏమీ అవసరం లేదు. ఎందువలనంటే లక్ష్మీ శత సహస్ర సంభ్రమ సేవ్యమాన, అనేక లక్షల కోట్లలో లక్ష్మీదేవులు వైకుంఠంలో, బృందావనంలో కృష్ణుని సేవిస్తూ ఉన్నారు. నిజానికి మన సేవ అవసరం లేదు. కానీ అదే సమయంలో కృష్ణుడి యొక్క ఇంకొక దివ్యమైన గుణం ఏంటంటే దయ కలిగి ఉండడం ప్రతి జీవి పట్ల. కాబట్టి మనకు కూడా ఆ దివ్యమైన ఆనందం ఇవ్వాలనే కోరిక మీద భగవంతుడు మన సేవని స్వీకరిస్తున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటాం మొదట్లో, శుద్ధ భక్తుల విషయం వేరే, కానీ మనం అంటే బద్ధజీవుల యొక్క సేవని ఏ విధంగా స్వీకరిస్తున్నాడు అంటే మనలో ఉన్న లోపాలని వీటన్నిటిని కూడా భగవంతుడు చూడడనమాట. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో భగవంతుని సేవించడం కోసం లేదా అర్థం చేసుకోవడం కోసం, అప్పుడు మనం ఎందుకు ముందుకెళ్తామంటే భక్తిలో మనలో అనేక లోపాలు ఉన్నా అవన్నీ కూడా చూడకుండా కేవలం మనలో ఏదైతే సేవ చేద్దామనే భావం కానీ ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయో వాటినే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు కాబట్టి మనకి కృప ఇస్తాడు. దానివల్ల మనం భక్తిలో ముందుకెళ్ళగలం. దానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే శాస్త్రంలో మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది, కృష్ణుడు పూతనేని ఇదే ఉదాహరణతో పూతన్ని ఏ విధంగా కరుణిస్తాడు అనేది మనం చూడవచ్చు. పూతను నిజానికి కృష్ణుడిని చంపాలనుకుంటాడు, కానీ కృష్ణుడికి పాలు ఇవ్వాలి అనే ఒక్కదాన్ని మాత్రమే కృష్ణుడు అక్కడ పరిగణలోకి తీసుకొని పూతనికి తల్లి స్థానాన్ని ఇచ్చాడు. నిజానికి చెప్పాలంటే నరకానికి పంపించవచ్చు కృష్ణుడు, కానీ అలా చేయలేదు. అది కృష్ణుడి యొక్క ఇంకొక దివ్యమైన లక్షణం అన్నమాట, దివ్యమైన గుణం ఇది. అదే గుణంతో బద్ధజీవులు అందరిని కూడా ఉద్ధరిద్దామని అనేక సార్లు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ఎప్పుడైతే ధర్మం నశించిపోతూ ఉంటుందో అప్పుడు తను అవతరించి, నిజానికి అవసరం లేదు ఇదంతా. కానీ కొంతమంది ఏమని చెప్తారంటే భగవంతుడు ఎవరైతే భగవంతుడిని అంగీకరించారో వాళ్ళు ఎప్పుడు కూడా అనంతంగా ఇంక శాశ్వతంగా నరకంలో కాలిపోతూ ఉంటారు, మాడి మసి అవుతూ ఉంటారు అని చెప్తుంటారు. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. భగవంతుడిలో ఈ విధంగా దివ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే దయ కలిగి ఉండడం, భక్తవత్సలత, ముఖ్యంగా దయ. దయ అనేది ప్రతి జీవి పట్ల, కేవలం భక్తుల పట్లే చూపించడం లేదు, ప్రతి జీవి పట్ల కూడా భగవంతుడు దయను చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ అదే సమయంలో అంటే బద్ధజీవుడి గురించి ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరూ కూడా రావాలి అని. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు ఏంటంటే రక్షాపేక్షాం ప్రతీక్షతే, అంటే భగవంతుడు ప్రతి జీవి అంటే మనం ఎన్ని రూపాలు తీసుకుంటే అన్ని రూపాల్లో కూడాను మన యొక్క హృదయంలో ఉంటూ ఉన్నాడనమాట. ఎందువలనంటే ఈ జీవి ఎప్పుడైతే నాకు రక్షణ కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడంట భగవంతుడు, అప్పుడు తన గురించి జ్ఞానం, అదేవిధంగా తన భక్తియుక్త సేవలో పాల్గొనే అవకాశం కల్పించడానికి ఎప్పుడు కూడా భగవంతుడు సిద్ధంగా ఉంటాడని చెప్తున్నారు ఆచార్యులు. ఇది ఇవన్నీ కూడాను భగవంతుడి యొక్క కరుణ. మరి మనం చూడవచ్చు ఇక్కడ భగవంతుడు బద్ధజీవుణ్ణి ఉద్ధరిద్దామని ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ అదే సమయంలో కృష్ణుడు గోలోక బృందావంలో నిత్య లీలల్లో కూడా పాల్గొంటూ ఉన్నాడు. ఇది మనకి అర్థం కాదు. మనకేంటంటే మనం ఎప్పుడైనా ఒక బాధ కానీ ఒక విషయాన్ని ఆలోచిస్తే దాన్నే మనం ఆలోచించగలం, ఇంకేది చేయలేం. కానీ భగవంతుడు ఒకేసారి బద్ధజీవుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అదేవిధంగా తన యొక్క నిత్య లీలల్లో ఆనందాన్ని, దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ కూడా ఉన్నాడు. ఇది మనకు అర్థం కాదు, ఇది అచింత్యమైంది. ఇది మన మనసుతో ఎలాగ సంభవం అనేది మనం లెక్క వేయడం లేదా ఇది సంభవమైంది కాదు. అందువలన ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, జీవుడికి ఎంత ఘనమైన వాడు అవ్వగలడు అంటే భగవంతుడు మనం ఎంతకంటే ఎంత ఆలోచించినా ఇంకా అంతకంటే ఎక్కువ ఘనమైన వాడు అవ్వగలడు. అదేవిధంగా మనం ఎంత సూక్ష్మమైన దాన్ని చూడగలమో అంతకంటే ఇంకా సూక్ష్మంగా భగవంతుడు అవ్వగలడని ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా భగవంతుడు ఏ విధంగా దివ్యమైన వాడు, భగవంతుడితో నిత్య సహచర్యం సన్నిహిత సహచర్యం కలిగిన శుద్ధ భక్తుడు కూడా అదేవిధంగా పూర్తిగా దివ్యమైన వాడు అని చెప్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడిలోని లక్షణాలు ఏవైతే ఉన్నాయో దివ్యమైన లక్షణాలు అవన్నీ కొద్ది వాళ్ళలో కూడా ఉంటాయి, అన్ని భగవంతుడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా. కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయిస్తే మనం భగవంతుడిని చాలా త్వరగా చేరుకోగలం. ఇందువలన వాళ్ళు కూడా మనకి దయిస్తారు, వాళ్ళు కూడా మనకి కృపను చేయించగలరు, భగవంతుడి దగ్గరికి చేర్చగలరు. కాబట్టి ఈ విధంగా మనం భగవంతుడు అనేక విధాలుగా ఇంకా మనం చూడవచ్చు. ఎవరు భగవంతుడు ఇచ్చే కష్టాలను కూడా కుంతీ మహారాణి కృపగా చూస్తుంది. ఎవరైతే భక్తిలో ఉన్నతి పొందే భక్తులు భగవంతుడు ఇచ్చే కష్టాలను కానీ సుఖాలను కానీ అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క కృపగా చూస్తారన్నమాట. భగవంతుడి యొక్క అంటే సాధకుడు మొట్టమొదట్లో భగవంతుడి యొక్క కృపని గమనించడం చాలా ముఖ్యం. మనకి ఆహారం కానీ, మనకి భగవంతుడి నామం చేసే అవకాశం కానీ, భక్తుల యొక్క సాంగత్యం కానీ, వీటన్నిటిని కూడా భగవంతుడి యొక్క కృపగా మనం గమనించాలి. భగవంతుడి యొక్క కృప లేనిదే మనం ఏం చేయలేం. నామం చేయడం, సేవ చేయడం అన్నీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు భౌతిక సంసారం. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా భగవంతుడి యొక్క కృపగానే చూడాలి. ఇది కొంచెం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి దుఃఖమైన పరిస్థితులు ఎదురవుతాయి అవన్నీ మనం భగవంతుడి యొక్క కృపగా చూడలేము మనం, కానీ మనం ప్రయత్నం చేయాలి అవి కూడా మనకి భగవంతుడి యొక్క కృపగానే చూడడానికి. ఏ విధంగా అంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనకి ఊరికే భగవంతుడు కావాలని మనకు కష్టాలు ఇవ్వడం, అదంతా కూడా మనం చేసుకున్న పూర్వజన్మలో ఉన్న అనేక మనం చేసుకున్న కార్యం వలన, పుణ్యం పాపం వాటి వల్లనే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. ఇంకా భక్తుడికి వాటిని తగ్గిస్తూ ఉంటాడు అనమాట. భక్తుడు ఏమనుకుంటాడు, నాకు ఇంకా చాలా అనుభవించవలసి ఉంది కానీ భగవంతుడు ఇంతే ఇస్తున్నాడు, ఇది భగవంతుడి యొక్క కృప అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి సాధకుడు మొట్టమొదటిలో ఈ యొక్క కృపని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, ఆ కృపని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, అప్పుడు మనం భక్తిలో త్వరగా ముందుకెళ్ళగలం. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియ అగోచరుడైన భగవాను సులభంగా మనం చేరుకోవాలి. ఎందుకంటే మన ఇంద్రియాలతో మనం చూడలేం. ఒక మాటలో చెప్పాలంటే మనం భగవంతుని తెలుసుకోవడానికి పూర్తిగా అనర్హులం, బద్ధస్థితిలో. కానీ తానే స్వయంగా దిగి వచ్చి అంటే భగవంతుడు భౌతిక సంసారానికి వచ్చి ఆచార్య రూపంలో వచ్చి ఒక ఆచార్యుడిలాగా వచ్చి ఆచార్యుడి యొక్క రూపంలో ఈ విధంగా అంటే ఆచార్యుడిని పంపించి మన కోసం మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై.